వాళ్ళు కొద్దిగా వాళ్ళకి చదవడం రాకపోవచ్చు, లేదా వాళ్ళు కొద్దిగా మెల్లకన్నుతో ఉండొచ్చు, లేదా వాళ్ళు అవిటికాలతో ఉండొచ్చు. కానీ భక్తుల్లో ఆ విధంగా చూసి నేను మేలు అనుకోవడం చాలా తప్పు. ఇక్కడ అటువంటి శారీరక లోపాలు ఉన్నప్పుడు అవి మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. మనం ఈర్ష్య వలన వాళ్ళ భక్తిని గుర్తించకుండా వాళ్ళలో ఈ దోషాలని మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే గురువు యొక్క ఆదేశాలని వాళ్ళ తన వాళ్ళ ప్రాణంగా తీసుకుని చేస్తూ ఉంటారో, భక్తియుత సేవ, అటువంటి వాళ్ళ గురించి కృష్ణుడు కూడా భగవద్గీతలో అపిచేసు దురాచారో మదితే మామన్న నభాక్ సాధురేవత మంతవ్య సమ్యక్ వ్యవస్థితో హిస. అప్పుడప్పుడు చక్కటి భక్తుడు పొరపాటును కానీ లేదా వెనకటి పాత అలవాటు కొద్దీ అతడు ఏదైనా తప్పు చేయొచ్చు, కానీ అతను వెంటనే దానికి పశ్చాత్తాపాన్ని పొంది గట్టిగా మళ్ళీ భక్తిలో నిలబడినట్టయితే అటువంటి వ్యక్తిని మనం సాధువుగానే స్వీకరించాలా, దాని అనువాదాలు. ఎందుకంటే అతనికి భక్తిలో ఉన్నటువంటి నమ్మకం వల్ల అప్పుడప్పుడు ఎవరైనా చేస్తారు పొరపాట్లు, అందరూ ఇంత భక్తులు అని ఇటువంటి పని చేశారని, కానీ ఆ భక్తులు భజన చేయాలనే ఉద్దేశంతో ఉంటాడు. అంటే అతను గుర్తించాలి, అతను నిజంగా ఏమంటారు అన్ప్లాన్డ్ బ్యాడ్ యాక్టివిటీ, ప్లాన్డ్ బ్యాడ్ యాక్టివిటీ. ప్లాన్డ్ బ్యాడ్ యాక్టివిటీ అతను బుద్ధే పాడైంది, అన్ప్లాన్డ్ పొరపాటు ఏదో ప్రభావానికి లోని మొమెంటరీ. కానీ తర్వాత తప్పుని తెలుసుకున్నప్పుడు కాబట్టి అటువంటి వాళ్ళని మనం సీరియస్గా వాడవడం దుష్టుడు దుర్మార్గులాగా చూడడం తప్పు అని చెప్పి కృష్ణుడే భగవద్గీతలో ఈ 9వ అధ్యాయం 30 శ్లోకంలో చెబుతున్నాడు. ఎందుకంటే ఆయనకు భక్తి చేయాలనేటువంటి తీవ్రమైన కోరిక ఉంది, అందరికి ఉంటలేదు కదా భక్తి అనే కోరిక, ఎవరికి ఉంటుంది ఈ ప్రపంచంలో? నోబడీ ఇంట్రెస్ట్. మందిరానికి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు తప్పుడు కోరికలు తెచ్చుకోవడానికి తప్పితే బాగుపడడానికి వాళ్ళు భక్తి చేయట్లేదు. కాబట్టి అప్పుడప్పుడు ఒక భక్తుడు కొంత తప్పు పని చేసినట్టుగా కనిపిస్తున్నా అతన్ని సామాన్య వ్యక్తిగా చూడరాదు, ఎందుకంటే అతను భక్తి చేయాలనేటువంటి పట్టుదల ఉంది కాబట్టి. ఒక సిద్ధ భక్తుడు అతను వైష్ణవుల కుటుంబంలో పుట్టి ఉండకపోవచ్చు, బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టి ఉండకపోవచ్చు, కానీ అతను భక్తియుత సేవలో ఉన్నట్లయితే అతని కులాన్ని చూసి మనం అతన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిజానికి ఏదో వైష్ణవుల గోస్వాముల వంశం ఏదో బ్రాహ్మణ కులం అనేది మనం జన్మని బట్టి లేదా కులాన్ని బట్టి ఎవరిని కూడా మనం వాళ్ళు వైష్ణవులని కానీ బ్రాహ్మణులని కానీ పిలవడానికి లేదు, అర్హతని బట్టి. దాని అంటారు క్యాస్ట్ గోస్వామిస్, క్యాస్ట్ బ్రాహ్మణ్. క్యాస్ట్ బ్రాహ్మణ్ అంటే పుట్టింది బ్రాహ్మణ కులంలో, కానీ ఆయన టీ కాఫీలు తాగుతూ ఉండొచ్చు, టీవీలు చూస్తూ ఉండొచ్చు, బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తూ ఉండొచ్చు, కానీ పుట్టిన కులం మాత్రం బ్రాహ్మణ కులం. కాబట్టి అతని బ్రాహ్మణ్ అనడానికి లేదు. అదేవిధంగా ఒక బ్రాహ్మణుడిగా కులంలో పుట్టి ఉండకపోవచ్చు, కానీ ఆయన దగ్గర తెల్లారుదాము లేవడం, ఈ టీ కాఫీలు ఉల్లిపాయలు లేకుండా తర్వాత ఆయన భక్తి చేసుకుంటూ ఉంటే అతను బ్రాహ్మణుడిగా పరిగణ, ఎందుకంటే అతనిలో ఆత్మ అనుభవం పొందాలనేటువంటి కోరిక ఉంది కాబట్టి. నిజంగా ఎవరినైనా మనం బ్రాహ్మణుడు అనాలన్నా, గోస్వామి అనాలన్నా కూడా వాళ్ళు అన్ని నియమాలు సాధన చేసేటువంటి భక్తులే ఉండాలా, లేకపోతే దానికేం సంబంధం లేదు. కాబట్టి గోస్వామి అనేటువంటిది ఈ భక్తి చేసేటువంటి వాళ్ళ హక్కు తప్పితే కులాలని చెప్పుకొని మేము గోస్వాములు ఒకసారి. ఈ ప్రభుపాద ఎందుకు చెబుతారంటే బృందావనంలో ఉన్నారు, బృందావనంలో ఎందుకంటే అక్కడ రూప గోస్వామి సనాతన గోస్వామి అంటున్నారు, వాళ్ళలో కొంత గోస్వాములకి గోపాల భట్ గోస్వామి వంశజు అంటే వాళ్ళు గృహస్థులుగా, వాళ్ళు గృహస్థులుగా ఉన్నా కూడా వాళ్ళు చాలా గొప్ప భక్తులు చైతన్య మహాప్రభు టైంలో. కానీ అది అయిపోయిన భక్తి అంతా పోయింది, కానీ ఆ కులంలో పుట్టుకొస్తున్న వాళ్ళు వాళ్ళంతా మాది, మేము గోపాల భట్ట గోస్వామి వంశజులు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ కొడుకుల్ని అమెరికా పంపించి డాక్టర్ చేయాలని చెప్తే వాళ్ళు గోస్వామి వంశజులు ఏంటంటే కొడుకుని డాక్టర్ చేస్తారు, భక్తుడు చేస్తారు, భక్తుడు చేస్తారు. ఇప్పుడు మీరంతా ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ మీకు ఆ ఉద్యోగం కేవలం బతుకు తెరువుగా భావించి చేయవలసింది ఈ పని చే అని తెలిసి ఇక్కడికి వస్తారు. కాబట్టి మిమ్మల్ని గుర్తించాలి, మరి ఈయన అటువంటి ఉద్యోగాల్లో ఉంటారో కూడా దాన్ని గొప్పగా భావించకుండా దీన్నే చేయవలసిన పనిగా. కాబట్టి ప్రభుపాద గోస్వాములని చెప్పుకోవడంలో లాభం లేదు. మీరు ఏం చేస్తున్నారు, మీ పిల్లకాయలు మీరు ఏం చేయాలని చూస్తున్నారు, దాన్ని బట్టి తెలుస్తుంది మీ మనసు అనేది ఎక్కడ ఉన్నదో. ఇలాంటి ఈ షడ్ గోస్వాములు వాళ్ళు రూప గోస్వామితో ప్రారంభం అవుతారు. రూప సనాతన గోస్వామి, రూప గోస్వామి సనాతన గోస్వామి వాళ్ళు పుట్టింది సరస్వతి బ్రాహ్మణ్ మంచి బ్రాహ్మణ కుటుంబంలో. కానీ వాళ్ళు తెలివితేటలు ఉండడం వల్ల వాళ్ళకి కరెక్ట్గా దారి దొరకకపోవడం వల్ల వాళ్ళ తెలివితేటలు గొప్ప మినిస్టర్లు అయినారు, ఐఏఎస్ ఆఫీసర్లు. ఆ రోజుల్లో ముస్లిముల దగ్గర మంత్రులు అయ్యారు వాళ్ళు. ఈ రూప గోస్వామి సనాతన గోస్వామి అంటే ఎవరైతే ముస్లిముల దగ్గర ఉంటున్నారో వాళ్ళతో పాటు వాళ్ళు కూడా ఈ గళ్ళలు నీళ్ళేసుకుని గడ్డాలు పెట్టుకొని వాళ్ళతో పాటు తిరుగుతాం. కాబట్టి వాళ్ళు ముస్లింలాగా మారిపోయినారు, తెలివితేటలు బాగున్నాయి. కానీ వాళ్ళు ముస్లింల సహచర్యంలో పలుకుబడి కోసం కానీ డబ్బు కోసం కానీ అట్లయిపోయినారు వాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా మార్చుకున్నారంట, దబీర్ ఖాస్ సాకార్ మల్లిక్ అని. చైతన్య మహాప్రభు వాళ్ళని మళ్ళీ వాళ్ళు గోస్వాములు అంటే వాళ్ళలో ఉండే తెలివితేటలు చూసి వాళ్ళు చైతన్య మహాప్రభు కలుసుకోగానే వాళ్ళకి వెంటనే మళ్ళీ వాళ్ళ ఆలోచనలు మారిపోయినాయి. మనం ఏది ఇట్లా బతుకుతున్నాం, జీవితం అసలు ఉద్దేశం ఏంది అని వాళ్ళు మళ్ళీ ఇటు వచ్చేసారు. అప్పుడు చైతన్య మహాప్రభు వాళ్ళు గోస్వామి, అందుకే రూప గోస్వామి, సనాతన గోస్వామి, గోపాల భట్ గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, జీవ గోస్వామి, దానిలో ఇద్దరి పేరు రఘునాథ్ వస్తుంది. రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన దాస్ గోస్వామి, నేను ఇంకో ఆయన భట్ట గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి ఇద్దరు. మిగతా ముగ్గురు వచ్చి రూప సనాతన జీవ ఐదుగురు అయ్యారు. ఆరో ఆయన వచ్చి గోపాల భట్ట గోస్వామి. ఇద్దరు రఘునాథులు, ఒక గోపాల భట్ట, రూప సనాతన జీవ, వీళ్ళు ఏమంటారు షడ్ గోస్వాములు. వెరీ వెరీ ఎక్స్పర్ట్స్ చైతన్య మహాప్రభు యొక్క మార్గదర్శనం అంటే నిజానికి వాళ్ళు మనలాంటి భక్తులు కాదు, వాళ్ళు భగవంతుడి పార్షదులు. ఈ భూమి మీదకి వచ్చి ఈ భక్తి ఉద్యమాన్ని స్థాపించడానికి కాబట్టి పెద్ద స్కాలర్స్ ఎంతో కంప్లీట్లీ. అందుకే గోస్వామి, మన పేరు గోస్వామి, సుఖదేవ గోస్వామి, పూర్తిగా ఇంద్రియాలు కంట్రోల్లోకి వచ్చేయాలి. ముందు పేరు వచ్చేసిన తర్వాత కంట్రోల్ చేసుకుంటాడు. కంట్రోల్ అయిన తర్వాత పేరు తెచ్చుకోవాలి. ఇస్కాన్ల ముందు బ్రాహ్మణ దీక్షిస్తారు, ఆ దగ్గర అంతకుముందు పూజలు చేసేస్తున్నారు, తర్వాత బ్రాహ్మణ వాళ్ళు. కానీ ముందు అసలు ఏం చేయాలి, బ్రాహ్మణే ట్రైనింగ్ ఇచ్చి తర్వాత పూజలోకి పంపించారు. మనకి మనుషులు లేకపోతే ఇటు చేస్తూ ఉంటాం. నాకు సన్యాసం ఎట్లు ఇచ్చారంటే, ఇస్కాన్లో మా గురువు గారు ఆయన కురుక్షేత్రం మందిరం కట్టుకుంది పిలిచాడు. పిలిచి ఏమైనా కురుక్షేత్రం మందిరం కట్టాలా, నువ్వు చదువుకున్నాడు, నువ్వు ఏదైనా పని చేయకపోతే ఎట్లా, మామూలు ఏదో భజన చేసి ప్రసాదం తింటే, డూ సంథింగ్ అని కాబట్టి ఆయన అన్నాడు, నువ్వు సన్యాసం తీసుకోమన్నాడు. నేను గమ్మున నుండి చెప్పా, నేను పెళ్లి చేసుకోవడంలో ఇంట్రెస్ట్ కాదు, సన్యాస యోగ్యత నాకు లేదని చెప్పాను. అటైతే నేను తోస్తా ఉన్నాడు, నీకు సన్యాసి కూర్చోబెట్టాన్ని కాపాడుకోవడానికి వెటకపోతే తోటి, నేను పెళ్లికి పోవాలని ఆలోచన లేకుండా పెట్టుకున్నావు కాబట్టి సన్యాసానికి అది పెద్ద స్టాండర్డ్ మనసు అంతా గట్టిగా ఉందా లేదా అంటే నిజాయితీ సన్యాసం తీసుకునే అర్హత నాకు లేదు అట్లని చెప్పి పెళ్ళి పిల్లకాయలు ఎంత మాకు భయం అది ఆ లంపటంలో పడాలని అంటే అప్పుడు నువ్వు సన్యాసం తీసుకుంటే నీ తంటాలు నువ్వు పడతావు దాన్ని కాపాడుకోవడానికి అని చెప్పి సన్యాసం ఇచ్చా. సన్యాసం ఇచ్చి నువ్వు వెటయ్యా కానీ ఇంకా నీ సన్యాసం కాపాడుకోవడానికి నువ్వు తంటాలు పడుతుంది, నీ అంతటి జాగ్రత్త పడతావు, లేకపోతే పరుగు పోతుంది కదా సన్యాసం పుచ్చుకొని మళ్ళీ నువ్వు ఇటు వెళ్ళిపోతే మళ్ళీ పెళ్ళికి మళ్ళీ ఆడాళ్ళతో వెళ్ళిపోయి. ఆ రకంగా ఆ ముందు సన్యాసం ఇచ్చిన తర్వాత నువ్వు సన్యాసులకు బతకాలి, కానీ చేయాల్సిన ముందు బాగా ట్రైనింగ్ ఇచ్చి బాగా ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చి అందుకే వీళ్ళు ఎవరికి దీక్షలు ఇప్పించలా, దీక్షలు తొందరగా మనం బాగా ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు మనకి దీక్ష తీసుకున్న కూడా అంటే క్వాలిఫికేషన్ ఉంది మన దగ్గర, ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి దీక్ష తీసుకోవడానికి తొందరపడక్కర్లా, క్వాలిఫైడ్ అవ్వడానికి మనం ఆతృతగా ఉండాలి. సో గోస్వామి అంటే గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే అంటే ఎవరి ఇంద్రియాలకి సొంత అనుభవం అవసరం లేదు, భగవంతుడిని సంతోషపెట్టాలనేటువంటి ఆలోచనలు ఎవరికైతే ఎప్పుడు ఉంటాయో అతన్ని గోస్వామి అంటారు. ఆయన తన కోసం ఏమి కోరుకోడు, ఏదో అంత అన్నం తినేసి అంత పండుకోవడానికి సాపేసుకుని ఇంకా ఆయన భగవంతుడి పన్నట్టు చేయాలి, భగవంతుడి పన్నట్టు చేయాలి, అటువంటి వాడిని గోస్వామి అంటారు. ఆయనకి తనకు నాకు పేరు కావాలా, నాకు పలుకుబడి కావాలా, జనాలంతా శిష్యులయ్యి అట్లా కాకుండా భగవంతుడి పనులు ఎట్ట చేయాలి. ఇది రాజశేఖరాలు ఎట్ట చేస్తే అట్ట ఏం అడిగే బస్ ఏ పని చేస్తే ఆ పనులు పెట్టి కూర్చొని చేసుకుంటూ పోతాం, అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ని పొందడానికి అర్హులు అవుతున్నారు. ఏం సొంత ఇంట్రెస్ట్ ఏం లేదు, బస్ మహారాజు ఏం చేస్తే పని పని చేయడానికి పోతూ ఉండడం లేదు, నో కండిషన్స్, ఇట్ ఇస్ క్వాలిఫికేషన్. నేను నెల్లూరులో ఉండి చేయాలా, నేను ఈ సేవ చేయాలి, ఆ సేవ చేయాలి, మనం ఏది చేయగలిగితే ఏది చేయమని చెప్తే దాన్ని చేయడానికి తయారు, మనకంటూ సొంత కోరిక లేదు. గోస్వామి అంటే ఎవరైతే ఇంద్రియాలని ఎవరైతే కంట్రోల్ చేసుకున్నారు. ఒక భక్తుడు ఆయన తన మీద ఇంద్రియాల ప్రభావాన్ని రానివ్వడు, ఇంద్రియాలని ఆయన స్వాధీనంలో పెట్టుకుని ఉంటాడు, అందుకని వాళ్ళని స్వామి అంటారు. స్వామి నిజంగా స్వామి అంటే దేవుడు, మరి భక్తుల్ని స్వామి అనడం ఏంది అంటారు కదా, గోపాలకృష్ణ గోస్వామి, జయప్రతాక స్వామి, స్వామి అంటే మరొక దేవుడు స్వామి. ఇక్కడ స్వామి అంటే తన శరీరాన్ని గెలుచుకున్నటువంటి వాడు స్వామి. అటువంటి ఎవరైతే ఇంద్రియాలని అదుపులోకి తెచ్చుకున్నాడో అటువంటి వ్యక్తి కులంలో పుట్టకపోయినా కూడా వాళ్ళని మనం గోస్వామి అనాలి. సో ఈ సూత్రం అనుసారంగా ఎవరైతే నిత్యానందుల వారి వంశంలో పుట్టారో, అద్వైతుల వంశంలో పుట్టారో, వాళ్ళు భక్తులు కావచ్చు కావాలంటే, కానీ మిగతా కులాల్లో పుట్టిన వాళ్ళు భక్తులు కాలేరు అనడానికి లేదు. వాళ్ళని ఆ విధంగా మనం వివక్ష చూపించకూడదు. నిజానికి వాళ్ళు వెనకటి గురువుల యొక్క కులాల్లో పుట్టిన వాళ్ళు కావచ్చు, సామాన్య కులంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళు భక్తి చేస్తున్నట్లయితే వాళ్ళిద్దరిని కూడా సమానంగా మనం చూడవలసి ఉంటుంది. మనం ఇలా అనుకోకూడదు, ఈయన అమెరికా భక్తుడు అంటే వీళ్ళకేం తెలుసులే, వీళ్ళు ఇండియాలో పుట్టాడు కాబట్టి ఈయన బాగా అంత తెలుసు, అమెరికా ఆయన ఆయన నుంచి వినకుండా ఆయన నేర్చుకుందని తెలుసుకోకుండా అమెరికాలో పుట్టాడు ఈయన స్వామిలే, తప్పు కదా అది. ఈయన అమెరికా స్వామి, ఆ విధంగా మనం వివక్ష చూపించకూడదు, ఇలా కూడా ఆలోచించకూడదు. ఈయన నిత్యానంద వంశంలో పుట్టాడు కాబట్టి ఆటోమేటిక్గానే ఈయన మనం గౌరవించాలా అని కూడా భావించకూడదు. భారతదేశంలో అప్పుడప్పుడు భారతీయులు అమెరికా వాళ్ళకి సన్యాసం ఇస్తే వాళ్ళు దాన్ని, భారతీయులు అప్పుడప్పుడు దాన్ని విరోధిస్తూ ఉంటారు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో విదేశీయులకు ఎందుకు సన్యాసం ఇస్తున్నారని చెప్పి కొంతమంది భారతీయులు అడుగుతూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశంలో విదేశస్తులకి సన్యాసం ఇవ్వకూడదు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి. కానీ రూపగోస్వామి వారి ఉపదేశాల అనుసారం ఇక్కడ చదువుతున్నట్టుగా అన్నాడు కదా, ఇక్కడ భక్తుల్ని వాళ్ళ శారీరక దశ అమెరికన్ ఇండియన్ ఇట్లంతా చూడడానికి లేదు. ఈ శ్లోకం ఆధారంగా వ్యక్తులను వాళ్ళ యొక్క యోగ్యతను బట్టే మనం వాళ్ళని గుర్తించాలి. ఒక ఆయన పిహెచ్డి చేసి ఉండొచ్చు, ఎంబీఏ చేసి ఉండొచ్చు, కానీ జీవ చాపల్యం జాస్తి, ఆయన అక్కడి నుంచి ఇక్కడి నుంచి తింటూ ఉంటాడు. కానీ స్ట్రిక్ట్ గారు ప్రసాదం కానిది, ప్రసాదం కానటువంటిది నేను తినను అనేటువంటి నిర్ణయం లేదు. అంటే ఇంకో వ్యక్తి అంత పెద్ద పిహెచ్డి చేయలేదు, ఎంబీఏ చేయలేదు, కానీ ఆయన చక్కగా ఈ నియమాన్ని గట్టిగా పాటించగలుగుతున్నాడు. కాబట్టి చూడడానికి నీకు చదువు లేకపోయినా కూడా ఈ వ్యక్తిని మంచి భక్తుడిగా గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే బ్రాహ్మణ కులాల్లో పుట్టారో, ఎవరైతే ఈ గోస్వాముల కుటుంబాల్లో పుట్టారో వాళ్ళకి గర్వం ఉండకూడదు, మేమెంత గొప్ప వంశంలో పుట్టామని చెప్పి. ఎవరికైతే ఆ విధంగా గర్వం ఉంటుందో అతనికి అర్హత లేనట్టు లెక్క అతను పతనాన్ని పొందే, అంటే ప్రైడ్ కమెత్ బిఫోర్ ఫాల్, ఇంగ్లీష్ సామెత. మనం పతనాన్ని పొందే ముందు మనకి పొగరు వస్తుందంట, పొగరు వచ్చి మనం అపరాధాలు చేసి మనం సంబంధాలు జడగొట్టుకుని ఆ రంగా మనం పతనం. అది గర్వం అనేది భక్తులకి గర్వం అనేది ఉండకూడదు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఇది ఒక దివ్య శాస్త్రం, అంటే ఇక్కడ ఈర్ష్యకి తావు లేదు. మనం భక్తులు కలుసుకున్నప్పుడు ఎవరు పూర్వజన్మలో ఏం చేసుకున్నారు, ఎవరు ఎంత భక్తి చేశారు, ఇప్పుడు ఈయన వయస్సు 60 ఏళ్ళు కావచ్చు, వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, టక్ 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 అని వాళ్ళు పూర్వజన్మలో చేసుకుని ఉంటారు. అప్పుడు మనం మన వయస్సు కారణంగా వాళ్ళ మీద పెత్తనం చేయకూడదు, ఎందుకంటే మనకి అర్హత లేదు, వాళ్ళకి అర్హత ఉంది. అటు రకంగా వయస్సుతో కూడా సంబంధం లేకుండా అర్హతను చూసి ఇప్పుడు ఈయన ముస్లిం కుటుంబంలో పుట్టాడు, ఈయన ఈయన ముస్లిం, ఈయన నీచ కులంలో పుట్టాడు, ఈయన గౌరవ ఆయన కులం ఏదైనా కూడా ఆయన చక్కగా ఎందుకు కృష్ణుడు దేవుడు అనేది అర్థం చేసుకున్నాడు. తర్వాత జీవితంలో ఎంతమంది ఉన్నారు ముస్లిం భక్తులు, రస ఖాన్ కానీ మెన్షన్ సమ్ ముస్లిం డివోటీస్, గ్రేట్ డివోటీస్, గ్రేట్ డివోటీస్ ముస్లింలో 7-8 పేర్లు ఉన్నాయి ఇస్తున్న డైరీ. కబీర్ అండ్ మాయావాది వాళ్ళు ఉన్నాడు బృందావనంలో. ఉదాహరణ ఒక దేవత టుమారో వీకెన్ కంప్లీట్ టుమారో. ఒక బేగం ఉండేది, బేగం రాజుగారి భార్య, ఆ రోజు ఆగ్రా నుంచి ఢిల్లీ పోతూ ఉండేది, పేరు మిత్రులకు తుప్పతో ఉంటే మధ్యలో బృందావనం ఉంది. బృందావనం అంటే ఆమె చూసేది ఓని హిందువులంతా పోయి, తను పోతున్నప్పుడు ఆ టైంను బట్టి ఉదయం కానీ సంధ్యాకాలం అయితే గంటలు గంటలు బట్టి అంత చక్కటి వాతావరణం, అంత భజన. ఆమెకి అటు ఇటు పోతూ ఆగ్రా నుంచి ఢిల్లీ పోతూ ఆమె గమనించింది, గమనించి ఏంది వీళ్ళు హిందువులు ఇంతమంది పోగయ్యి ఇవన్నీ చేస్తున్నారు అని ఒకసారి అడిగింది. బంకబిహారీ మందిరం ఉన్నాను ఫేమస్ మందిరం, అంటే చూస్తే ఎందుకు ఎందుకంటే పిచ్చిగా విగ్రహాలు చూడడానికి పోతారు ఏంది ఏంది అసలు ఏ ఉంటుంది అక్కడని చెప్పి అది చూడడానికి పోయింది. భగవంతుడి ఏర్పాటు వల్ల భగవంతుడు ఆమెకి నిజంగానే దర్శనం ఇచ్చాడు. ఆ జీవితం మారిపోయాను, ఇంకా వదిలిపారేసి రాజకుటుంబం వదిలిపెట్టేసి ఆ బృందావనంలో సాధారణ గుడ్డలు వేసుకుని భజనలు పడిపోయారు దేగ కోసం. ఆ రకంగా మనస్సు నిర్మలంగా ఉన్నవాళ్ళు వాళ్ళు కృష్ణుడు ఎగిపోయి తప్పుగా ఇరుక్కుంటారు. ఎవరికైతే మనస్సులో ఈర్ష, ద్వేషం, తప్పుడు ఆలోచనలు, అటువంటి వాళ్ళకి సహజంగానే కృష్ణుడు వాళ్ళని కనికరిస్తాడు. తక్కన వాళ్ళ జీవితం భక్తి మార్గంలో ఆ శేష ఆ ఉన్నటువంటి కొద్దిగా అనర్థాలు కొద్దిగా వాళ్ళు సరి చేసుకుని నిష్టగా వాళ్ళ జీవితాన్ని కృష్ణ భక్తిలో గడిపి వేయగలుగుతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.